Brand new luxury apartments. If you're in the market, listen. Brand new luxury apartments. Champion has a new property, River Park of Dublin, which is a mile south of Dublin. Location is everything. Spacious 1, 2, and 3 bedroom homes, designer finishes, resort style amenities, exceptional customer service. That's Champion. Champion's brand new luxury apartments, River Park of Dublin. Now do something about it. Visit livewithchampion.com. Livewithchampion.com.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం March 19, 2018 నాటి ఎపిసోడ్ మన ప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
శ్రోతలకు నమస్కారం. మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పించు ప్రియమైన మీతో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే భార్గవి. మీరందరూ కొత్త ఉగాదిని ఎలా జరుపుకున్నారో అని చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాను నేను నుంచి, ఎందుకంటే నిన్న ఉగాది పండుగ ఆదివారంలో కలిసిపోయింది కదా. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కురారిలాగా నేను ఇవాళ ఆ అంశం గురించి కాస్త లేవనెత్తుదామని స్థిరంగా నిర్ణయించుకుని కూర్చున్నాను. ఎందుకు అంటే ఒక కొత్త ఆశ చిగురించే రోజు. న్యూ ఇయర్ రోజు కూడా అదే చేస్తాం కదా అని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ అది ఇంగ్లీష్, దట్ ఈస్ ఆంగ్లం. కానీ ఇది మన సాంప్రదాయమైన పండుగ, మన స్వచ్ఛమైన తెలుగు ఉగాది. ఆకులన్నీ రాలిపోతాయి, చెట్లన్నీ మోడు వారుతాయి, రాలిన ఆకులు ఎండిపోయి గాలివాటుకు అటో ఇటో ఎగిరిపోతూ ఉంటాయి. అది శీతల శిశిరం మిగిల్చిన కోల్పోయిన దృశ్యం. అదే చోట మోడువారిన చెట్ల కొమ్మల్లో కొత్త చివుళ్ళు తొంగి చూస్తాయి. లేలేత ఆకులు నవనవలాడుతూ పరవశిస్తాయి. గుబురు కొమ్మల్లోంచి గండు కోయిల కుహు కుహు గానం వినిపిస్తుంది. ఇది వసంతం తీసుకొచ్చిన ఆశావహ దృశ్యం. ఒక శోభ అదృశ్యమైన చోట మరొక ఆశ అవతరిస్తుంది. ఆకు రాలిన చోట కొత్త చివురు పలకరిస్తుంది. ఈ ఆశలు మోసులెత్తే సందర్భమే ఉగాది, తెలుగువారి సంవత్సరాది. చాలా పండుగలు ప్రకృతి నుంచి ప్రభవిస్తాయండి. మనిషికి ప్రకృతికి ప్రాథమికంగా ప్రైమరీగా ఉన్న అనుబంధాన్ని అవి చాటి చెబుతాయి. ప్రకృతి తొలి నుంచి మనిషికి ఆకలి తీర్చే ఆదరువు, బతుకు పాఠాలను విడమర్చి చెప్పే గురువు. ప్రకృతిలోని ప్రతి చెట్టు, పుట్ట, వాగు, వంక మాట్లాడతాయి వినే మనసు ఉంటే. ప్రతి పిట్ట, పువ్వు, మబ్బు, మాను సంభాషిస్తాయి అర్థం చేసుకునే మనిషి ఉంటే. ప్రకృతిలో మన బంధం తరతరాలది. భూమి మీద తొలి జీవి నడయాడిన కాలం అంత పాతది. మనిషి నేర్చుకున్న జ్ఞానమంతా ప్రకృతిలోనిదే. ప్రకృతిలో ఇమిడి ఉన్న కార్యకారణ సూత్రాలే మనకు బతుకు పాఠాలు. ప్రకృతి పరమైన వ్యవసాయ సంబంధమైన ప్రతి పండగలోనూ మనిషికి ప్రకృతితో ముడిపడి ఉన్న అనుబంధం కనిపిస్తుంది. అలా చూసినప్పుడు ఉగాది అక్షరాల ప్రకృతి పండుగ. ఉగాది వేళ పల్లవించే ప్రతి మార్పులోనూ మన జీవితానికి అన్వయించే పాఠం ఒకటి అంతర్లీనంగా ఇమిడి ఉంటుంది. పరికించి చూస్తే ఉగాది జీవితాన్ని నిర్వచించే పండుగ, జీవితాన్ని నిర్మించే పండుగ. ఉగాది ప్రత్యేకంగా తయారు చేసే పచ్చడి జీవిత పరమార్థాన్ని విడమర్చి చెబుతుంది అని అంటారు. సుఖదుఖాలు, కోపతాపాలు, ప్రేమాభిమానాలు, అభినందనలు, అవమానాలు వంటివి ఎవరి జీవితంలోనైనా సహజమే. ఆరు రుచుల సమ్మేళనంగా అలరించే ఉగాది పచ్చడి అలాంటి అనుభవాలకు ప్రతీకగా అభివర్ణిస్తారు. ఉగాది వేళకు ప్రకృతిలోనే పచ్చడికి అవసరమైన దినుసులు సిద్ధంగా ఉంటాయి. పంట చేలో చెరకు గడ పక్వానికి వచ్చి ఉంటుంది. తోటలోనో ఇంటి పెరట్లోనో చిన్ని చిన్ని నక్షత్రాల లాంటి గుత్తుల్ని దిగేసుకుని వేప చెట్టు కనిపిస్తుంది. లేలేత ఆకుల మధ్య టెంక కట్టని దశలో మామిడి గుత్తులు వేళ్లాడుతూ ఉంటాయి. విరగ్గాసిన చింత చెట్ల నుంచి అప్పటికే కొత్త చింతపండు వెదురుగంపల్లోకి చేరుంటుంది. ముప్పేట తిరిగిన కొబ్బరి పక్కాగా పండిన అరటి కొరికితే పిండిపోయే వేపిన శనగపప్పు అన్నీ కూడా కొత్త కొత్తగా, అంటే కొంతమంది శనగపప్పు వేసుకోకపోవచ్చు, వేసుకునే వాళ్ళ సంగతి గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. అయితే ఈ దినుసులన్నిటికీ ఉప్పు కూడా జోడించి సరైన పద్ధతిలో సమపాళ్లలో కలిపితే ఉగాది పచ్చడి ఊరిస్తూ సిద్ధమవుతుంది. ఉగాది కవిత్వం లాగానే ఉగాది పచ్చడి మీద బోలెడు జోకులు కార్టూన్లు ఉన్నాయి. అదంతా సృజనకారుల అతిశయమే తప్ప ఉగాది పచ్చడి వల్ల ఉత్పన్నమయ్యే పేచి ఏమీ లేదు. హాయిగా ఆస్వాదించగలిగితే ఉగాది పచ్చడిలో ఉన్న ఆనందమే ఆనందం. ఇంకే వంటకంలోనూ ఆహార పదార్థంలోనూ తారసపడని రుచి ఆ పచ్చడిదే. తీయ తీయగా పులపుల్లగా చేదు చేదుగా కలగలిపి చవిచూపే సందర్భం ఇది. చెంచాడు పచ్చడి నోట్లో వేసుకోగానే తొలి తొలిగా నాలికి తీపి స్ఫురిస్తుంది. ఆ వెంటనే పులుపు పలకరిస్తుంది. వగరు కూడా ఉన్నాను అని గుర్తు చేస్తుంది. పంటి కింద చిక్కిన వేప మొగ్గని అదాటిన కొరికితే చేదు పలకరించి పరాక్రమిస్తుంది. అయ్యో చేదు అనుకుని ఊసేయబోతే మిగతా రుచులు నేలపాలవుతాయి. చేదు అనుకుని వదిలేయబోతే తీపి కూడా దూరమవుతుంది. మరి అన్ని రుచులు కలగలిసిన పచ్చడిని ఆస్వాదించటమే అప్పుడు చేయాల్సిన పని. తీపి కోసం చేదును స్వీకరించాలి. పులుపులోని పులకింత కోసం వగరులోని పొగరును ఆహ్వానించాలి. గెలుపు కోసం ఓటమిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రేపటి సుఖం కోసం నేడొక కష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఆరు రుచులు కలగలిసిన ఉగాది పచ్చడి మనకు బోధించే జీవిత పరమార్థం ఇదే. ఉగాది వేళ పచ్చడిలోనే కాదు ప్రకృతిలోనూ అలాంటి పాఠమే ఉంటుంది. ఉగాదికి ముందు వరకు శిశిరం తాండవిస్తుంది. చలిగాలులు చుట్టుముడతాయి. చెట్టు చేమల్లో చైతన్యం మందగిస్తుంది. జీవుల్లో కలివిడితనం తగ్గిపోతుంది. నేల నిండా నెమ్మదితనం ఆవరిస్తుంది. శీతల రాత్రులు సుదీర్ఘంగా నడుస్తాయి. వణికించే చలి మునగదీసుకుని పడుకునేలా చేస్తుంది. కొన్ని జీవుల సుప్తావస్థలోకి జారుకుంటాయి కూడా. జీవన క్రియలు మందగిస్తాయి. చెట్ల ఆకులు హరిత కాంతులను నెమ్మది నెమ్మదిగా కోల్పోతాయి. పచ్చదనాన్ని కోల్పోయి పసుపచ్చగా మారతాయి. ఆకులన్నీ రాలిపోతాయి. ప్రకృతి మొత్తం నిండుదనం కోల్పోయి మూడువారినట్టు కళావిహీనం అవుతుంది. ఇలా కొన్ని రోజులో వారాలు గడుస్తాయి. శిశిరం సెలవు తీసుకుని కాలంలో కలిసిపోతుంది. వసంతం ఆగమిస్తుంది. ఆకులు రాలిన కొమ్మల్లో లేలేత చివుళ్లు తలెత్తుతాయి. ఎర్రగా లేలేతగా తళతళలాడతాయి. చిరుగాలుల తాకిడికి మిలమిల మెరుస్తూ ఆకులు కనువిందు చేస్తాయి. చూస్తుండగానే మూడువారిన చెట్లు కొత్త ఆకుల గూబులతో కొంగొత్తగా నవనవలాడతాయి. శీతల రాత్రులు మంచు కురిసే ఉదయాలు మాయమైపోతాయి. నులివెచ్చని సూర్యుడు ప్రకృతికి గోరువెచ్చని హాయిని ప్రసాదిస్తాడు. కొత్త గాలులు పల్లవిస్తాయి. ఆకులు రాలిన వేప విచిత్రంగా తెల్లని పూగుత్తులు విరగకాస్తుంది. చేగురు రంగు ఆకుతో కనువిందు చేసే నిరుత్సాహపరితే వసంతాల వేళ ఇన్ని మామిడి చెట్లు పిందల్ని పొదువుకుని ఇంతింత కాయల్ని అలంకరించుకుంటుంది. శిశిరాన్ని చూసేలాగా ఇలాగా నిరుత్సాహపరిచే వసంతాల వేళ ఇన్ని ఆనందహేళను ఆస్వాదించగలవా? మరి వ్యక్తి జీవితంలోనైనా సామాజిక పరిణామాల్లోనైనా ఇలాంటి ఎగుడు దిగుళ్ళు సహజం. మనం ఆనందించే మార్పు ఉంటుంది, ఆశ్చర్యపోయే విషాదము ఉంటుంది. ఆకులు రాల్చిన శిశిరం శాశ్వతంగా ఉండిపోదు. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అన్ని కవివాక్యంలోని ఆశాభావం కూడా ఇదే. మనకు కష్టం కలిగించే మార్పులు, ఇష్టం లేని పరిస్థితులు కొన్నిసార్లు ఎదురవుతాయి. వాటిని తిట్టుకుంటూ లేదా నిరాశపడుతూ కూర్చుంటే ఉపయోగం లేదు. మంచి మార్పు ఖచ్చితంగా వస్తుందని గాఢంగా నమ్మి మన ప్రయత్నం మనం చేస్తూ మున్ముందుకు సాగటమే ప్రకృతి సూత్రం. ఉగాది ఏ తెంచిన తరుణాన ప్రకృతి అంతా పచ్చగా పరవశిస్తుంది. అందుకు తగ్గట్టుగానే జీవుల్లోనూ వసంతోత్సాహం వెల్లివిరుస్తుంది. గుబురు కొమ్మల్లో దాగి దాగి గండుకోయిల కుహు కుహు గానం చేస్తుంది. లేత చిగుళ్లను తింటూ వసంతకాలానికి ఒక శబ్ద సౌందర్యాన్ని జత చేస్తుంది. తరతరాలను ఒకే రకమైన అనుభూతితో ముడిపెట్టే ప్రకృతి సహజ సంబంధం ఈ కోయిలల కోలాహలం. మన సమాజం పూర్తిగా వ్యవసాయ ప్రధానంగా సాగినప్పుడు ఉగాది కాలం మొత్తం గొప్ప తీరుబాటు సమయం. సంక్రాంతికి పంటలన్నీ ఇంటికి చేరేవి, కొద్ది గొప్ప అపరాల పంటలు పొలాల మీద ఉండేవి. ఉగాదికి ప్రధానమైన వ్యవసాయ పనులు అయిపోయి పొలాలు ఖాళీగా ఉండేవి. అది రైతులకు ముమ్మరమైన పనుల నుంచి పుష్కలమైన విరామం దొరికే కాలం. ఆ విరామ తరుణంలో కుటుంబాల్లోని యుక్త వయస్కులకు పెళ్లిళ్ళు, ఆ సందర్భాన పిన్నలకు పెద్దలకు సందళ్ళు, ఇంటి ముందు వీధుల్లో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు, మున్ముందు ముదిరే ఎండలకు ఆ పందిళ్లే చలువ కేంద్రాలు, ఆటపాటలకు కబుర్లు, కాలక్షేపాలకు ఆరామాలు. వ్యవసాయం గాడి తప్పాక అనేక ఆధునిక వ్యాపకాలు వృత్తులు అనుభవంలోకి వచ్చాక ఈ క్రమం కొంత మారింది. అయినా పల్లెల్లో ఇప్పటికీ ఈ వాతావరణం ఎంతో కొంత మిగిలి ఉంది. ఇక పంచాంగ శ్రవణం ఆ తంతు గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాక ప్రియమైన మీతో కార్యక్రమంలో వింటూనే ఉండండి. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. కొంగారే తోయగము రంగు తేయగా, కొంగారే తోయగము రంగు తేయగా, రంగరంగేణిగా ఆడి పాడేనయ్యా, రంగరంగేణిగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా.
భీంప్లాస్ రాగంలో స్వరపరిచిన ఈ పాటని పాడుకోని వాళ్ళు, కంఠోపాఠం రానివాళ్ళు ఆ రోజుల్లో దాదాపుగా అరిదనే చెప్పాలి. ఘంటసాల పాడిన ఈ పాటను తెరపై అక్కినేని నాగేశ్వరరావు అభినయించగా, మరో సన్నివేశంలో సావిత్రికి పీలీల ఇదే వరుసలో పాడారు. ఆనాటి సినీ గీతాలలో సంగీత సాహిత్యాలు పవిత్ర పూజా కుసుమాల వలె ఎంతగా గుబాళించి ప్రకాశించేవో చెప్పడానికి ఈ పాటే ఒక ఉదాహరణ. అంతేకాదు, ఓవైపు కవితా సుగంధాలు విరజిమ్ముతూ మరోవైపు కథాపరంగా పాడే పాత్రల వ్యక్తిత్వాలు సన్నివేశానుగుణమైన రసపోషణ కూడా ప్రతిఫలింపచేసేవి. సముద్రాల జూనియర్ను ఈ పాట గేయ రచయితగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. ఈ గీతాన్ని ఘంటసాల మాస్టారు ఒక గంటలో స్వరపరిచారు.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. ఉగాది రోజున పచ్చడికి ఎంత ప్రాధాన్యం ఉందో పంచాంగ శ్రవణానికి అంత ప్రాముఖ్యం ఉంది. ఆ రోజున ఏడాది మొత్తం ఎలా నడుస్తుందో పంచాంగకర్తలు చెప్పటం ఆనవాయితీగా వస్తోంది. వానలు ఎలా కురుస్తాయి, ఏ ఏ పంటలు పండుతాయి వంటి సంగతుల్ని వివరిస్తారు. విజ్ఞానం ఇంతగా పెరిగిన దశలో వర్షాల రాక, సేద్యంలో మెళకువల గురించి చెప్పడానికి నేడు అనేక విభాగాలున్నాయి. అయినప్పటికీ ఒక తంతుల పంచాంగ శ్రవణం నడుస్తూనే ఉంది. రైతుల వెతలు కథలు ముడిపడి ఉన్నది పంచాంగంతో కాదని మనకు అర్థమవుతూనే ఉంది. అధికారంలో ఉన్న పార్టీలు అవలంబించే విధానాలే సాగుదార భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. సాగుకు సాయం, పంటకు ధర కావాలంటే అడగాల్సింది ప్రభుత్వాలనే. తాజాగా మహారాష్ట్రలో జరిగిన రైతుల పాదయాత్ర అలాంటి చైతన్యానికి గొప్ప ఉదాహరణ. పంచాంగ శ్రవణాలు ఇప్పుడు ప్రహసనంగా మారిపోయాయి. రాజకీయ పంచాంగాలకైతే కొద్దిపాటి పోలిక కూడా ఉండదు. ఒక్కో పార్టీ కార్యాలయంలో ఒక్కో రకం పంచాంగాలు నడుస్తున్నాయి. ఏ రోటికాడ ఆ పాట పాడటం అన్న చంద్రాన నడుస్తున్నాయి. ఒకప్పుడు కొందరికే పరిమితమైన ఈ పంచాంగాలు నేడు టీవీ ఛానళ్ల ప్రభావంతో ఇంటింటా వినిపిస్తున్నాయి. ప్రకృతి కొన్ని సూత్రాల ఆధారంగా మనకు ఆచరణను నేర్పింది. అలాంటి జాగ్రత్తను జాగ్రత్తను ప్రదర్శించడం మంచి పని. మన పూర్వతరాల వారు తమ అనుకూలత అవసరాల్లోంచి ఉగాది వంటి పండుగలను జరుపుకుంటే మారిన పరిస్థితుల్లో మనం వాటినే మక్కీకి మక్కీ అనుసరించడం అశాస్త్రీయం. ప్రకృతి పట్ల అవగాహన, ప్రకృతితో సమన్వయం, పర్యావరణ స్పృహ, ప్రకృతి ప్రత్యక్షంగా పరోక్షంగా నేర్పే పాఠాలను అన్వయించుకోవటం విజ్ఞత. ఆ పరిధిని పరిమితిని గుర్తెరిగి ఉగాదిని మనం ఆస్వాదించాలి. పరమార్థాలను పక్కన పెట్టి పర్వదినాలను జరుపుకుంటే వట్టి తంతు మాత్రమే అవుతుంది. ఇప్పటి రైతు పరిస్థితి కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిది కాదు. అంతా సవ్యంగా సాగిపోయే స్థితి లేదు. సాగునీరు, పెట్టుబడి, ఎరువులు, మందులు, వాటి ధరలు, దిగుబడి, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వంటివన్నీ ఆధునిక కాలపు అవసరాలు. వీటిని పంచాంగం తీర్చదు, ప్రభుత్వమే పట్టించుకోవాలి. పట్టించుకునేలా ప్రభుత్వాలు వ్యవహరించకపోవటం మరొక ధోరణి. రైతుల్ని నిర్వాసితులను చేసి పంట భూముల్ని బడా కంపెనీలకు కట్టుబెట్టడం మరొక విపరీతం. వీటిని అర్థం చేసుకుని అడగగలిగిన, అడ్డుకోగలిగిన చైతన్యం రైతుల్లో రావాలి. రైతు శ్రమించి వడ్డిస్తున్న ధాన్యాల్ని మనం భుజిస్తున్నాం కాబట్టి మనందరం అండగా నిలవాలి. అప్పుడే రైతుకు నిజమైన ఉగాది, దేశానికి బలమైన పునాది. ఉగాది దగ్గర పడుతుంటే ఉత్సాహంతో ఉరకలేస్తుంది కోయిలమ్మ, పాటలే లోకంగా పరవశిస్తుంది. ఆ ఆనందంతో ఉగాది సన్నాహాలు ఎలా ఉన్నాయో చూద్దాము అని బయలుదేరిందిట. కొండా కోన దాటింది, వాగు వంక వెతికింది, చెట్టు పుట్ట చూసింది, ఊరు వాడ గాలించింది, ఎక్కడుంది సందడి అని వెతుకుతూనే సాగుతోంది ఉగాది. ఓ చోట పసిపాప చిరునవ్వులా విరబూసి వేప చెట్టు కనిపించింది. కోయిల ఆ చెట్టుపై వాలి కుహు కుహు అని పాడబోయింది. కాపలాదారు గద్దెంపు వినిపించి ఆగిపోయింది. వేప చెట్టుకు కూడా కాపలానా అని ఆశ్చర్యపోతుంటే చెట్టుకు దిగేసిన ఇనుప రేకు కనిపించిందిట. దానిపై, ఈ చెట్టుపై అమెరికాది పేటెంటు, ఆకు కోసినా పువ్వు తెంపినా తప్పదు చీకటి కొట్టు అన్న హెచ్చరిక ఉంది. నివ్వెరపోయిన కోయిల నింగిలోకి ఎగిరింది. ఎంతసేపు ఎగిరెగిరి ఓ తోట గట్టున వాలింది. అది నిండుగా పండిన చెరకు తోట. తీపి వాసన మనసును మధురం చేస్తుంటే గొంతెత్తబోయింది. గట్టుపై విషాదం నింపుకున్న రైతు కనిపించాడు. తోట ఇలా తొణికెసలాడుతుంటే నీ ముఖంలో విచారం ఎందుకన్నా అని అడిగింది. ఎందుకా, ఇది తీపి చెరుకు కాదు, చేదునిచ్చే సరుకు, ధర దక్కని పంట, మా జీవితాలకు మంట అని చిరచిరలాడాడు రైతు. అన్నదాతకు ఇంత వేదన అని కలవరపడింది. ఓ వీధి చివర పెరట్లో విరగ్గాసిన మామిడి కనిపించింది. అయితే ఆ ఇంట్లోని పిల్లలు ఆ తీయని పుల్లని కాయల కోసం తాతహలాడడం లేదు, టెంకలేని మామిడిలో మజా ఆస్వాదిస్తున్నారు. చుక్కుమంది మనసు పాటను మరిచిపోయి పైకెగిరింది. కోనసీమ కొబ్బరి పంట కోటి తెగుళ్లతో కునారిల్లుతూ కనిపించింది. దిగుబడి ధర లేక దిగులుగా ఉంది. కొండ మీద ధర లేదు అని చింతించిన చింతపండు పట్టణం ప్యాకెట్లో సరికొత్తగా పలకరించింది. ఇప్పుడు రేటు ఎక్కువై సామాన్యుడికి భారమయ్యాను అని బాధపడింది. కోయిలమ్మ ఉత్సాహం నీరుగారిపోయింది. నీరసం ఆవరించింది. పచ్చడి దినుసులే ఇంత భారమైతే పండగ ఇంకెంత భారమో అనుకుంది. ఇంతలో కుహూ కుహూమని ఓ కమ్మని స్వరం వినిపించింది. ప్రాణం లేచొచ్చి అటు చూసింది. అదో సెల్ఫోన్ కాలర్ ట్యూన్. తన గొంతునిలా వెంటబెట్టుకున్నందుకు సంతోషించాలా, వసంత కోకిల కోసం ఎదురుచూసే జనం ఉండరని విహరించాలా, విచారించాలా? హ్యాపీ టెల్గు న్యూ ఇయర్, హ్యాపీ ఉగాది, ఫోన్లో తన మిత్రుడికి చెబుతున్నాడు సెల్వాల. హతవిధి, తెలుగు సంవత్సరాదికి ఏమి దుస్థితి ఇది అనుకుంటూ కొండ కోనల వైపు ఎగిరిపోయింది పాపం కోయిలమ్మ. తెలుగు సంవత్సరాలు 60, వరుస క్రమం ప్రభవతో మొదలై అక్షయతో ముగుస్తుంది. ఇప్పుడు కొత్త సంవత్సరం పేరు విళంబి, వరుస క్రమంలో 32వది. ఇది ఇంతకు ముందు 1898, 1958లలో వచ్చింది, మళ్ళీ 2077లో వస్తుంది. ఇప్పటి వరకు నడిచిన సంవత్సరం హేవళంబి, వచ్చే ఏడాది వచ్చేది వికారి. వీటిని అనుకోవటానికి తప్ప అనుకోగానే నిర్దిష్టంగా గుర్తించలేం, ఎందుకంటే సంఖ్యల్లో ఉండవు కాబట్టి. పైగా ప్రపంచంలో ఇంకెవ్వరూ కూడా ఈ పేర్లను వాడరు కాబట్టి సులభంగా నమోదు చేయటానికి వీలుగా క్రీస్తు శకం పద్ధతిని మనం అనుసరిస్తున్నాం. ప్రపంచం మొత్తంతో కలిసి సాగాల్సిన ఆధునిక కాలంలో మనకు సౌలభ్యం ముఖ్యం తప్ప సాంప్రదాయం కాదు. స్వదేశీ స్వరాష్ట్రం పేరుతో మనం ప్రభవ విభవ సంవత్సరాలని అధికారిక లెక్కల్లో నమోదు చేస్తే మనది మాత్రమే ఒక ప్రపంచంగా మిగిలిపోతుంది. పద్ధతి ఎక్కడిది, ఎవరిది అన్నది కాదు, అది మనకు సౌలభ్యమా కాదా అన్నది ప్రధానం. వీలైన దాన్ని ఎక్కడి నుంచైనా స్వీకరించడం అనుసరించడం మనం పాటిస్తున్న పద్ధతి. పంచాంగాలు కూడా మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు. కొందరిది సూర్యమాన పద్ధతి అయితే మరికొందరిది చంద్రమాన పద్ధతి. పండుగల నిర్వహణకు సంబంధించిన తిథుల గణనలో వ్యత్యాసాలు, ఆ సందర్భంగా పంచాంగకర్తల మధ్య వాదోపవాదాలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. వీటితో సంబంధం లేకుండా ఏదో ఒక రోజు జనం పండుగలను జరుపుకుంటూనే ఉన్నారు. ఇక్కడ 10 మంది కలిసి చేసుకునే సందడి ముఖ్యం తప్ప ఆ సందర్భంగా తలెత్తే అశాస్త్రీయ వాదాల నిర్దేశాలు కావు. తరచూ ఆచరణలో జనం దీన్ని నిరూపిస్తూనే ఉన్నారు. ఉగాది పంచాంగంలో రాజపూజ్యాలు, అవమానాలు, ఆదాయ వ్యయాలు అంటూ పేరును బట్టి ఈ ఏడాది ఎవరికి ఎలా ఉండబోతోందో చెబుతారు. ఉపాధి, ఉద్యోగం, ఉత్పత్తి మీద ఆధారపడే ఆదాయం ఉంటుంది అని మనందరికీ తెలుసు. పేర్లను బట్టి పరిస్థితి అనుకుంటే అంబానీ అప్పుడప్పుడు పేదోడవ్వాలి, మన పక్కింటి పార్వతీశం కనీసం జీవితంలో ఒక్కసారైనా కోటీశ్వరుడై తీరాలి, కానీ అలా జరగదు. కాబట్టి అదంతా ఒక తంతు. ప్రకృతి పండుగ ఉగాదిని నేల నుంచి ఊహల్లోకి, చేతన నుంచి చాదస్తంలోకి మళ్లించిన తతంగం. ప్రియమైన మీతోలో మరొక చిన్న విరామం తీసుకుందాం, వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఓ చిల్లి పిత్త నాలో అంతా భ్రాంతి ఏనా, జీవితాన వెలుగిందేనా, ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా. మనసున్న లేని వారి సేవలతో భ్రాంతి ఏనా, జీవితాన వెలుగింతేనా, ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా.
మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. మనం చైత్రశుద్ధ పాడ్యమిని ఉగాదిగా భావించినట్టు ఒక్కో రాష్ట్రానిది ఒక్కో సాంప్రదాయం. సూర్యమానం, చాంద్రమానం వాటిల్లోనూ పలు సంప్రదాయాల వల్ల ఈ సంవత్సరాదిని జరుపుకునే కాలాల్లోనూ ఎన్నో వైవిధ్యాలున్నాయి. ఓ రకంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఏడాదిలో ఏదో ఒక రాష్ట్రం తమ సంప్రదాయ ఉగాదిని పాటిస్తూనే ఉంటాయి అని చెప్పొచ్చు. ఆ విభిన్న ఉగాదుల సమాచార సమాహారం ఇప్పుడు మీకోసం. మహారాష్ట్రలో జరుపుకునే ఉగాది గుడి పడవ. మనలాగే చైత్రశుద్ధ పాడ్యమి నాడు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. పాడ్యమినే మరాఠీలో పడ్వ అంటారు. ఇక గుడి అంటే ధ్వజం. వెదురు పుల్లకు పట్టు వస్త్రం చుట్టి పూలతో అలంకరిస్తారు. పైన వెండి లేదా కంచుపాత్ర బోర్లిస్తారు. ఈ జెండా లాంటి ఆకారాన్ని బ్రహ్మధ్వజానికి ప్రతీకలా భావించి కొలుస్తారు. మన తెలుగు వాళ్ళలాగే బ్రహ్మ ఈ ఉగాది రోజే సృష్టి ఆరంభించాడు అని వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఈ పూజ. మరాఠీలు షడ్రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు, కాకపోతే దానికి వాము అదనంగా చేరుస్తారు. మనలాగే ఉగాది నాడు పండితుల పంచాంగ పఠనం కూడా వింటారు వాళ్ళు కూడా. తర్వాత మలయాళీల సంవత్సరాది విసు. సౌరమానం ప్రకారం లెక్క కడతారు కాబట్టి సూర్యుడు మేషంలో ప్రవేశించే తొలి రోజుని సంవత్సరాదిగా భావిస్తారు. ఈ తొలి నెలని వాళ్ళు మేడం అనే పిలుస్తారు, అంటే మేషం. ఏటా ఏప్రిల్ 14న వస్తుంది ఈ వేడుక. పండుగకి ముందు సాయంత్రం కుటుంబంలోని అందరికన్నా పెద్ద వయస్కురాలు ఓ పళ్ళెంలో పచ్చిబియ్యం, కొత్త బట్టలు, బంగారు, పసుపు, రంగు తేలిన దోసకాయ, అరటిపళ్ళు, తమలపాకులు అద్దం తీసుకుంటుంది. ఆ పళ్ళాన్ని ఉరళి అంటారు. విసు రోజు ఆమె ముందుగా లేచి ఉరళిని తీసుకెళ్లి నిద్రపోతున్న వాళ్ళని మేల్కొల్పుతుంది. నిద్ర లేచిన వాళ్ళు ఈ పాత్రనే మొదట చూడాలన్నమాట. ఇలా చూడటాన్ని విసు కని అంటారు. మలయాళంలో కని అంటే చూడటం అని. ఇలా చేయడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి అని వాళ్ల నమ్మకం. తర్వాత బైసాఖి. ఇది సౌరమానం ప్రకారం వస్తుంది. వాళ్ల తొలి నెల వైశాఖం. దీన్నే బైసాఖి అని పిలుస్తారు. పంజాబీలు ఈ సంవత్సరాదిని మన సంక్రాంతిలా చేస్తారు. పంట చేతికొచ్చే సమయంలో కోలాహలంగా నిర్వహిస్తారు. పొలాల్లోనే ఆటపాటలుంటాయి. కొత్తగా పండిన గోధుమలను పిండి పట్టించి ఆ పిండితో రొట్టెలు చేసి బెల్లం నెయ్యి కలిపి ఆరగిస్తారు. సాయంత్రాల్లో పంట కొట్టిన తుప్పతో పెద్ద మంటలు వేసి వాటి చుట్టూ స్త్రీ పురుషులు భాంగ్రా గిద్దా నృత్యాలు చేస్తారు. బెస్తు వర్ష్. గుజరాతీలు మనలా కాకుండా కార్తీక శుద్ధ పాడ్యమి రోజుని సంవత్సరాదిగా భావిస్తారు, అంటే దీపావళి మరుసటి రోజు అన్నమాట. దీన్ని బెస్తు వర్ష్ అంటారు. సో రకరకాలుగా ఇలాగా జరుపుకుంటూ ఉంటారు. ఇంకా మరిన్ని విశేషాలు చెప్పుకుందాము మరొక షార్ట్ బ్రేక్ తర్వాత. వెంటనే ఉండండి మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అవునంటే కాదనిలే, కాదంటే అవునని, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే అలిగి తొలగి నిలిచినతో అలిగి తొలగి నిలిచినతో తెలిమి జేయ రమ్మనిలే కొరవ చేసి రమ్మనుతో కొరవ చేసి రమ్మనుతో మర్యాదగా పొమ్మనిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే నసిగి కసిరినతో విసిగి నసిగి కసిరినతో విషయం అసలు ఇష్టమెలే తరచి తరచి ఊసడిగిన తరచి తరచి ఊసడిగిన సరసమింక తాలనిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే
మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం మీరు వింటున్నారు ప్రియమన్ మీతో మ్యార్జే భార్గవితో ఇందాక గుజరాతీ వాళ్ళ ఉగాది గురించి చెప్పుకుంటున్నాం కదా అయితే దీపావళి మరుసటి రోజు అయితే భాగవతంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పైకెత్తే పర్వం గుర్తుందా మీ అందరికీ ఆ గోవర్ధనానికున్న మరో పేరే అన్నకూట్ అప్పుడే పండిన ధాన్యాలతో ఆహారం తీపి పదార్థాలు ఓ పళ్ళెంలో దేవుడి ముందు కొండలా పెట్టి గొంతెత్తి పాడి దాన్ని ప్రసాదంలో తీసుకోవడమే ఈ పర్వదినాన ప్రధాన క్రతువు గుజరాతీలకు. తర్వాత మీరు ఇంకొక ఆశ్చర్యపోయే ఇంకొక విషయం చెప్తాను. ఉగాది అంటే హిందువుల పండుగ అని అందరికీ తెలిసిందే కదా. ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే కడప జిల్లాలో ఎంతో మంది ముస్లింలకు ఈ పండుగ ప్రత్యేకమైంది. ఈ రోజున వందల మంది ముస్లింలు స్థానికంగా కొలువైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కానుకలు సమర్పించడం అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. తిరుమల తొలిగడప దేవుని కడప. పూర్వం తిరుమల వెళ్లే భక్తులు కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వెళ్లేవారట. అందుకే తాళ్లపాక అన్నమయ్య కాదనకు నా మాట కడపరాయ నీకు గాదే బోసెవలపులు కడపరాయ అంటూ కీర్తించాడు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఆ మొలకనవ్వుల కడపరాయణ్ణి దర్శించుకునేందుకు కేవలం హిందూ భక్తులే కాదు ముస్లింలు కూడా రావడం ఈ ఆలయానికున్న విశిష్టత. శ్రీనివాసుడు తమ ఇంటి ఆడపడుచు బీబీ నాంచారమ్మను మనువాడాడు కాబట్టి ఆయన్ను తమ అల్లుడిగా భావిస్తారు స్థానిక ముస్లింలు. అందుకే ఏటా తెలుగు సంవత్సరాది రోజున ఉపవాసం ఉండి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తారు. బియ్యం గారెలు కొబ్బరికాయలు తెచ్చి స్వామివారికి సమర్పిస్తారు. వెంకన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నాక సాయంత్రం ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇలా ఏటా ఉగాది నాడు ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు స్వామి దర్శనానికి వచ్చే ముస్లింల సంఖ్య వందల్లో ఉంటుంది. హిందూ భక్తులతో పాటే వాళ్ళు తీర్థప్రసాదాల్ని స్వీకరిస్తారు. ఈ సంప్రదాయం ఎన్నో వందల ఏళ్ల నుంచి ఆ ఆలయంలో కొనసాగుతుంది. ఆ రోజున కడపరాయణ్ణి దర్శించి కానుకలు సమర్పిస్తే ఏడాదంతా తమకు మంచే జరుగుతుంది అని అక్కడి ముస్లిం భక్తుల నమ్మకం. కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ శిల్ప సౌందర్యం రమణీయం. స్వామి సన్నిధిలో ఉన్న మంటపం విజయనగర రాజుల కాలంలో నిర్మితమైనట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి తాండవ గణపతి రూపం అతి మనోహరం. స్థానిక రాజులే కాక నవాబులు ఆంగ్లేయుడైన సర్ థామస్ మన్రో సైతం ఆలయ పునర్నిర్మాణానికి మరమ్మతులకు సహకరించినట్లు ఆధారాలున్నాయి. స్వామి గర్భగుడి వెనుక ఆంజనేయ స్వామి విగ్రహం పశ్చిమాభిముఖమై ఉంటుంది. తిరుమల క్షేత్రపాలకుడు వరాహస్వామి కాగా ఇక్కడి క్షేత్రపాలకుడు హనుమంతుడు. స్వామి వక్షస్థలంపై కుడివైపున శ్రీవత్స చిహ్నంతో మహాలక్ష్మీమూర్తి ఉండడం విశేషం. మూల విరాట్టు విగ్రహం పైన సుందరంగా చెక్కిన యజ్ఞోపవీతాలు, నాలుగు కంఠాభరణాలు కనిపిస్తాయి. విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర బుక్కరాయలు, సాళువ వంశీయుడైన నరసింహరాయలు, ఆంధ్ర భోజుడైన శ్రీకృష్ణదేవరాయలు స్వామికి మడి మాన్యాలు, ఆభరణాలు సమర్పించినట్లు ఆలయ కుడ్య శాసనాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయానికి ఎడమవైపున అమ్మవారి మందిరం ఉంది. విశ్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, వినాయకుడు, ఆండాళ్లమ్మ మందిరం, సెమివృక్షం, ధనుర్మాసాది మంటపాలే కాక వెంకటేశ్వర స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామి మందిరం సైతం ఉండడం ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికున్న ప్రత్యేకతగా చెబుతారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరుని పుష్కరిణిగా పిలుస్తారు. కృష్ణా కాలువలోంచి దీనిలోకి వచ్చే నీరు తూర్పు వైపున ఉన్న చిన్న కాలువ ద్వారా బయటకు వెళ్తుంది. కాబట్టి నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. ఈ పుష్కరిణిలోనే స్వామివారి తెప్పోత్సవం, చక్ర స్నానాది కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇక ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో కన్నుల పండుగగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సాగే స్వామి రథోత్సవాన్ని అన్నమయ్య కీర్తించిన తీరే అందుకు ఉదాహరణ. కన్నుల పండుగలాయ కడపరాయని తేరు, మిన్నునేల శృంగారము మితిమీరినట్లు, కాంతతో శ్రీ వెంకటేశ కడప తేరెక్కి ఇంత నన్ను గూడి వీధులేగితివి నీవు అంటూ కప్పురపు నవ్వుల కడపరాయని కీర్తించి తరించాడు అన్నమయ్య. వెంకటేశుడి రథోత్సవం సమయంలో కూడా కుల మతాలకు అతీతంగా వేల మంది భక్తులు తేరును లాగి దేవేరి సహితుడైన కడపరాయుణ్ణి దర్శించి పరవశిస్తారు. ప్రేమైన మిత్రులు, తీసుకుందాం మరొక చిన్న విరామం. వింటూనే ఉండండి మాయన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ మా ఏండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యార్జే భార్గవితో. ఓ సోస్, స్ట్రాబెర్రీ అయితే ఏటి, మిరియాలు అయితే ఏటి, పండించే విధానం తెలియాలి గాని అంటాడు బౌడు కుశలవుడు. ఎవరైనా మీరేంటి ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా? అంటే ఒక ఎఫెక్ట్ లాగా ఇచ్చానమాట. అయితే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, స్ట్రాబెర్రీ అయితే ఏంటి, ఇంకేదైతే ఏంటి, ఇంకే పంట అయితే ఏంటి, పండించే విధానం మనకు తెలియాలి కానీ ఏ పంట అయితే ఏంటి అంటాడు కుశలవుడు అనే ఒక ఆయన. అనడమే కాదు, చేసి చూపించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. చదివింది 10వ తరగతి అయినా శాస్త్రవేత్తలకు విత్తనాలు ఇచ్చేంత దిట్టగా మారాడు. కుశలవుడు చేసిన అద్భుతాలు చూస్తే మనలాంటోళ్ళు ఇతను మామూలోడు కాదేమో అని మన్యం మొనగాడే అనాల్సిందే. ఇందుకే అతను చేసిన అద్భుతాలు ఏంటి అంటే, స్ట్రాబెర్రీలను చూస్తే ఇప్పటికీ మనకు ఒక అభిప్రాయం ఉంటుంది, అవి నగరాల్లోనే ఉంటాయి, అందరికీ అందుబాటులో ఉండవు, బోరెడు ఖరీదు అని. అలాంటి నమ్మకాన్ని కుశలవుడు చాలా తేలిగ్గా బ్రేక్ చేసేసారు. స్ట్రాబెర్రీ పంట పండించి లాభాలు గడించారు. ఒక్క స్ట్రాబెర్రీయే కాదు, మిరియాలు, బార్లీ, గోధుమలు, అబో ఆ జాబితా చాంతాడంతా. అతను చేసిన ప్రయోగాలు లెక్కలేనన్ని. నిజం చెప్పాలంటే సాగుబడి పాఠాలు చెప్పే బడికి అతను ప్రిన్సిపల్ లాంటోడు. అబ్బో ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారు అంటే బాగా చదువుకున్నాడు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇందాక చెప్పాను కదా ఆయన చదువు 10వ తరగతి మాత్రమే, కానీ మట్టి మనసుని చదవడంలో మాత్రం పిహెచ్డి చేశారు. అందుకే అతను పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు సాధించలేని విజయాలు కూడా అవలీలగా సాధించారు. కొత్త పంటలు వేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు అంటూ తోటి రైతులు కుశలవుణ్ణి ఎన్నిసార్లు హేళన చేసినా దాన్ని ఓ సవాల్గా తీసుకున్నారే కానీ వెనకడుగు వేయలేదు. సాగులో సత్ఫలితాలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. విశాఖ జిల్లాలోని చింతపల్లి మండలం గొందిపాకల కుశలవుడి సొంతూరు. అతనికున్నది మన్యం భూమి. అతను పండించే నేల సారవంతమైన భూమి ఏమాత్రం కాదు. ఒకవేళ దాన్ని సానుకూలంగా మార్చుకున్నా ఆ అడవిలో సాగు మెళకువలు చెప్పేవారి జాడలేదు. అలాంటి నేలలో కళ్ళు చెదిరే స్ట్రాబెర్రీలు వేసి గులాబీ రంగు బంగారం పండించి చూపించాడు. ఆ ఒక్కటే అతను చేసిన అద్భుతం కాదు, ఇంకా అనేకం ఉన్నాయి. స్ట్రాబెర్రీ అనగానే అది విదేశీ పంటేమో అనుకుంటాం, అది వాస్తవం కూడా. శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే ఈ పండుని మనం కూడా పండించగలమని నిరూపించారు. విశాఖలోని తన స్నేహితుడి సాయంతో 10 క్రితం 2 ఎకరాల పొలంలో తొలిసారిగా స్ట్రాబెర్రీని ప్రయోగాత్మకంగా పండించారు. ఈ పంటకు సుమారు 100,000 రూపాయల వరకు పెట్టుబడిగా పెట్టారు, కానీ లాభం రాలేదు. కారణం కొత్త పంట కదా, తెలిసిన వాళ్ళు పరిచయస్తులు రుచి చూస్తామంటూ తలా కొన్ని పళ్ళు పట్టుకుపోవడంతో ఆశించిన లాభాలు రాలేదు. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఒక్కసారితో ఆపేయకుండా వరుసగా స్ట్రాబెర్రీ సాగు చేపడుతూ లాభాలు వచ్చేంత వరకు శ్రమించారు. బార్లీ, గోధుమ, ఆవాలు వంటి సంప్రదాయేతర పంటలు వేసి తనేంటో నిరూపించుకున్నారు. కాఫీ, మిరియాలు, బొప్పాయి, అరటి, పాలూరు పనస, బర్మా కొత్తిమీర వంటి ఉద్యాన సుగంధ ద్రవ్య పంటల్ని సాగు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట్లో తనకున్న 5 ఎకరాల పొలంలోనే పరిమితంగా కొత్త రకాల పంటల్ని సాగు చేయడం ప్రారంభించారు ఆయన. వ్యవసాయం పట్ల అతనికున్న ప్రేమని చింతపల్లి వ్యవసాయాధికారి రవీంద్రనాథ్ చూసి ముచ్చటపడ్డారు. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో జరుగుతున్న రైతు శిక్షణా తరగతులకు కుశలవుణ్ణి ఆహ్వానించారు. ఆ పిలుపు కుశలవుని జీవితాన్ని మలుపు తిప్పింది. వ్యవసాయం పట్ల ఇతనికున్న ప్రేమను గమనించిన వ్యవసాయాధికారులు ఆదర్శ రైతుగా అవకాశం కల్పించి పరిశోధన విస్తరణ సలహా మండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. కుశలవుడు తనకున్న అటవీ భూమిలో కాఫీ తోటల్ని సాగు చేశాడు. అప్పటికే గిరిజనులంతా కాఫీ తోటల్లో అధిక దిగుబడుల కోసమని రసాయనిక ఎరువుల వినియోగానికి అలవాటు పడ్డారు. కానీ కుశలవుడు మాత్రం పూర్తిగా సేంద్రియ పద్ధతిలో కాఫీ సాగు చేపట్టి సత్ఫలితాలు సాధించారు. దీంతో కేంద్ర కాఫీ బోర్డు అధికారుల దృష్టిని ఆకర్షించాడు. అలా 10 క్రితమే కేంద్ర కాఫీ బోర్డు ప్రకటించిన అంతర్జాతీయ కాఫీ ఫైన్ కప్ అవార్డుకు ఎంపికయ్యాడు. అతనిచ్చిన స్ఫూర్తి ఎంతో మంది రైతుల్ని ఆకర్షించింది. దీంతో ఈ ప్రాంతానికి చెందిన 2,000 మంది గిరిజన రైతులతో కుశలవుడు గిరిజన గ్రామ స్వరాజ్య సంఘాన్ని స్థాపించాడు. తొలిసారిగా సేంద్రియ సాగు ధృవపత్రం పొందిన ఘనత కూడా గ్రామ స్వరాజ్య సంఘానికే దక్కింది. 3 ఏళ్లపాటు కాఫీని పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేసినందుకు బెంగళూరులోని అదితి అనే జాతీయ సంస్థ 2008లో గొందిపాకల గ్రామానికి ఆర్గానిక్ సర్టిఫికేట్ ని జారీ చేసింది. సాధారణంగా ఏవైనా కొత్త పంటను శాస్త్రవేత్తలు ముందుగా సాగు చేసి వాటి ఫలితాలను బాగున్నాయి అని నిర్ధారించుకున్నాక అప్పుడు వాటిని రైతులకు పరిచయం చేస్తారు. కానీ కుశలవుడి విషయంలో సీన్ రివర్స్ అయింది. మహారాష్ట్రలోని పూణే నుంచి బార్లీ విత్తనాలని తీసుకొచ్చి తన పొలంలో సాగు చేసి అవి మంచి ఫలితాలను ఇవ్వడంతో శాస్త్రవేత్తలకు వాటిని అందించారు కుశలవుడు. బిందు సేద్యం చేసి సేంద్రియ పద్ధతిలో కుశలవుడు పండించిన స్ట్రాబెర్రీస్ ని డ్యూ డ్రాప్స్ అనే పేరుతో విక్రయించాడు. ఉద్యాన పంటల సాగులో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న కుశలవుణ్ణి వెంకటరామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయం తమ పరిశోధనా విస్తరణ సలహా మండలి సభ్యునిగా నియమించి గౌరవించింది. తనకు తెలిసిందే ప్రపంచం అనుకోకుండా తోటి రైతులు చేస్తున్న ప్రయోగాలు కూడా గమనించడం కుశలవుని ప్రత్యేకత. కేరళకు చెందిన టీటీ థామస్ పెప్పర్ డెక్కన్ అనే మేలు రకపు హైబ్రిడ్ మిరియాలను సొంతంగా అభివృద్ధి పరిచారు. సాధారణంగా మిరియాలు ఒక్కో రెమ్మకు 60 నుంచి 70 గింజలు కాస్తే, థామస్ అభివృద్ధి చేసిన మిరియాలు రెమ్మకేకంగా 1000 వరకు కాస్తాయి. 60 70 ఎక్కడా, 1000 ఎక్కడా, ఒకసారి ఆలోచించండి. దీన్ని గుర్తించిన కేరళ ప్రభుత్వం అతన్ని ఉత్తమ రైతుగా గుర్తించింది. ఈ విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న కుశలవుడు థామస్ ని కలిసి ఆ మిరియాలని వెంట తీసుకొచ్చి స్థానికంగా సాగు చేశారు. అదన్నమాట ఈయన గొప్పతనం, అది సంగతి కూడా. ఇప్పుడు మళ్ళీ ప్రియమైన మీతో కార్యక్రమాలు తీసుకుందాం. ఇంకొక షార్ట్ బ్రేక్ వింటూనే ఉండండి. మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మన బాపూజీ బాలల తాత బాపూజీ గోపి నవ్వుల బాపూజీ చిన్ని పిల్లల బాపూజీ భలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ కుల మత భేదం వలదన్నాడు కలిసి బతికితే బలమన్నాడు మానవులంతా ఒకటన్నాడు మనలో జీవం పోశాడు భలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ
మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. దేశవ్యాప్తంగా 64 బ్యాంకుల్లో 11,300 కోట్ల రూపాయల అన్క్లెయిమ్డ్ అంటే ఎవరివో తెలియని డిపాజిట్లు ఉన్నాయండి. వింటున్నారు కదా, 11,300 కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. దాదాపు 3 కోట్లకు పైగా ఖాతాల్లో ఈ సొమ్ము నిల్వ ఉందిట. ఈ మేరకు ఆర్బీఐ విడుదల చేసిన డేటా ద్వారా వెల్లడైంది. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి ఏళ్ల తరబడి వాటిని తీసుకోవడానికి ఎవరూ రాకపోవడం లేదా ఆ డిపాజిట్దారులు చనిపోతే వారి వారసుల వివరాలు లేకపోవడంతో ఆయా ఖాతాల్లోని డిపాజిట్లు అన్క్లెయిమ్డ్గా మారిపోతాయి. అలా 64 బ్యాంకుల్లోని దాదాపు 3 కోట్లకు పైగా ఖాతాల్లో 11,300 కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్గా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. వీటిల్లో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,262 కోట్ల రూపాయలు, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1,250 కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్గా ఉన్నాయి. ఇక మిగతా అన్ని జాతీయ బ్యాంకుల్లో కలిపి 7,040 కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో 1,416 కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా ఉన్నాయి. మిగతా 332 కోట్ల రూపాయలు మన దేశంలో కొనసాగుతున్న 25 విదేశీ బ్యాంకుల వద్ద ఉన్నాయట. 7 ప్రైవేటు బ్యాంకులు యాక్సిస్ బ్యాంకు, డిసిబి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇండస్ ఇండ్, కోటక్ మహీంద్రా, ఎస్ బ్యాంకులు కలిపి 824 కోట్ల రూపాయలు, మరో 12 ప్రైవేట్ బ్యాంకుల్లో 592 కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్గా పడి ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఐసిఐసిఐలో 476 కోట్ల రూపాయలు, కోటక్ మహీంద్రా బ్యాంక్ దగ్గర 151 కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా ఉన్నాయన్నమాట. అంటే జస్ట్ ఇది నేను ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను, తెలియాలి కదా మీకు కూడా ఏంటి అనేది. నెక్స్ట్ ఇంకొక ఇది సిల్లీ అనుకోవాలో లేకపోతే సీరియస్గా తీసుకోవాలో తెలియకుండా ఉంది. ఏంటంటే ఇది ఎగ్జామ్స్ టైం కదండి, కష్టపడి చదివే విద్యార్థుల మాట పక్కన పెడితే కాపీ కొట్టే విద్యార్థులు చేసే ప్రయత్నాలు ఒక్కోసారి కోపం తెప్పిస్తాయి, మరి కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అందుకే అన్నాను కదా సిల్లీయో సీరియస్ అర్థం కావట్లేదు. ఇలాంటి ఘటనలు హర్యానాలో చోటు చేసుకున్నాయి, అయితే ఇవి ఆలస్యంగా వెలుగు చూసాయి. ఏంటంటే హర్యానా బోర్డు పరీక్షల్లో ప్రతి ఏడాది ఇలాంటి వింత ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. పరీక్షల పర్యవేక్షణకు ఎంతమంది అధికారులు నియమించినా ఎక్కడో ఒక మూల ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈసారి ఇలాంటి ఘటనలు నియంత్రించాలి అని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే అధికారుల ఏర్పాట్లకు ధీటుగా ఓ 10th క్లాస్ విద్యార్థి ఇంకొక అడుగు ముందుకేసి పక్కా ప్రణాళికతో మొన్న శుక్రవారం జరిగిన సోషల్ సైన్స్ ఎగ్జామ్కి హాజరయ్యాట. ఎగ్జామ్స్ రాయడానికి ఉపయోగించే ప్యాడ్ ఉంటుంది, ఎగ్జామ్ ప్యాడ్, దానిలో సిమ్తో కూడిన ఫోన్ని అమర్చి ఎగ్జామ్ హాల్కి వచ్చాడు. అయితే ఎగ్జామ్ మధ్యలో వచ్చిన చెకింగ్ స్క్వాడ్ అధికారులు అతని కదలికల్ని గమనించారు. పైగా అతడు ఉపయోగించే అట్ట సాధారణం కంటే ఎక్కువ మందంగా ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే అట్టను స్వాధీనం చేసుకుని దాన్ని తెరిచి చూడగా అందులో సిమ్తో పాటు ఉన్న ఫోన్ని చూసి ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఈ విషయంపై బోర్డు అధ్యక్షుడు ధీరేంద్ర ఖడ్గట్ మాట్లాడుతూ ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా విద్యార్థులు మరో అడుగు ముందుకేసి ఆలోచిస్తున్నారు. గతేడాది ఎన్నో కాపీ ఘటనలు జరిగాయి, కానీ ఇలాంటి ప్రయత్నం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంత సృజనాత్మకంగా ఆలోచించే విద్యార్థులు కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది కదా అనిపిస్తోంది అని అన్నాడు. హర్యానాలోని కర్నాల్లోని పరీక్షా కేంద్రంలో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసిందిట. ఇంటర్ చివరి సంవత్సరం పరీక్షలు రాయడానికి వచ్చిన అతడు తలపాగాలో బ్లూటూత్ అమర్చుకుని వచ్చాట. అయితే ఎగ్జామ్ మొదలైన కాసేపటి నుంచి అతడి కదలికలు గుర్తించిన అక్కడి సిబ్బంది 2-3 సార్లు హెచ్చరించారు. అయినా పద్ధతి మార్చుకోకపోవడంతో అతడి దగ్గరికి వెళ్ళి తలపాగా తీసి ఎగ్జామ్ రాయాల్సిందిగా ఆదేశించారు. అయినా మతపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని మళ్ళీ వెనకడుగు కూడా వేశారు. పరీక్ష పూర్తయ్యాక ఆ విద్యార్థి బ్లూటూత్ ను సరి చేసుకుంటుండగా గమనించిన సిబ్బంది అతడి దగ్గర నుంచి ఆ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై పరీక్షా కేంద్రం చైర్మన్ సీకే సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు ఇందులో కూడా టెక్నాలజీని ఇంత బాగా ఉపయోగించుకోవడం చూసి ఆశ్చర్యంగా ఉంది, చదువుకునే సమయం కంటే ఇలాంటి పనులకే ఎక్కువ సమయాన్ని కేటాయించడం బాధ కలిగిస్తోంది అని అన్నారు. 10th ఇంటర్ ఎగ్జామ్స్ లో ఇప్పటి వరకు ఇలాంటి కేసులు 452 వరకు నమోదయ్యాయటండి. నిజంగా ఎంత క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. ఈ క్రియేటివిటీని ఎగ్జామ్ ఆన్సర్స్ ఆ సబ్జెక్టు ఎంత ఈజీగా ఎంత క్రియేటివ్గా చదివితే ఈజీగా మైండ్లోకి వెళ్ళిపోతుందో అన్న విధంగా ఆలోచిస్తే ఇంకెంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా నిజంగా, సీరియస్లీ. ఇవాళ ప్రేమని మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జే భార్గవి, వింటూనే ఉండండి మై అండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రేమని మీతో కార్యక్రమం, మార్చి 19, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. The voice of India.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
Brand new luxury apartments. If you're in the market, listen. Brand new luxury apartments. Champion has a new property, River Park of Dublin, which is a mile south of Dublin. Location is everything. Spacious 1, 2, and 3 bedroom homes, designer finishes, resort style amenities, exceptional customer service. That's Champion. Champion's brand new luxury apartments, River Park of Dublin. Now do something about it. Visit livewithchampion.com. Livewithchampion.com.
Hi there, my name's Andy.
And my name's Anna.
And we are two of the four hosts of the podcast No Such Thing as a Fish. We present every week the most amazing, wonderful, insane, hilarious, bizarre facts you've ever heard.
Facts like, did you know America has a national grocery bag packing competition?
Did you know, Anna, the company Volkswagen sells more sausages than it does cars?
Yes, we've got those two facts and about a billion more in our podcast archives for you to listen to. We chat about them, we laugh about them, we make the occasional terrible pun.
It's great fun. It's called No Such Thing as a Fish. Why don't you listen now?